गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। गत जन्मंबुन गोप्प पुण्यमिदि योगा చూడగలిగితి మీ జన్మము నందు సర్వశుభము కోరవేయల మా వ్రతము పండే కేమి కావలయు నీ వాత్సల్యమే మాకు సద్గతుల కోరిచి కర్మ బంధమెడపు ప్రసాద ప్రభు। శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యాతి హరే దేవి నారాయణి నమోస్తుతే। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। सर्वेभ्यो महाभूतेभ्यो नमः। భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి గురు పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించిన శ్రీ దేవీ శరణనవరాత్రి మహోత్సవాలు మూడో రోజులో ప్రయాణం గురుదేవులు చేయిస్తున్నారు. మూడు చాలా వాటికి ప్రతీక. కొన్ని మంచికి ఆలోచిస్తే కొన్నికి చెడు వైపుకి చూపిస్తూ ఉంటుంది మూడు అంకే. మంచి వాటిలో మనకి గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇక మన జీవితంలో మనకి గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? సత్వరజస్తమ గుణాలు, ఈషణత్రయం, దారిషణ ధనీషణ ీషణ. అలాగే కాలములలో భూత భవిష్యత్ వర్తమాన కాలములు ప్రయాణానికి ముగ్గురు బయలుదేరితే ప్రయాణం ముందుకెళ్ళదు అంటారు. అందుకని ఇద్దరు బయలుదేరి మూడో వాడు రోడ్డు చివరి ఉంటాడు ఎక్కడానికి. ఏమాత్రము ఈ మూడు ఈ మూటితో కూడి ఉన్నటువంటి మన జీవితం మన జీవితాన్ని సార్థకత ధన్యత చేయాలి అనేటువంటిది తల్లిదండ్రులు చేయగలరా? మార్గాన్ని చూపిస్తారు. వచ్చిన తర్వాత చూడండి, పిల్లల్లో అందరూ తండ్రి లాంటి వాళ్ళే పిల్లలు అయి ఉండరు, తల్లి తండ్రి లాంటి పిల్లలే ఉండరు. ఈ రోజుల్లో మరీ కాలం మారిపోయిన తర్వాత ఇక ఏమనలేక పిల్లలతో సర్దుబాటు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో వాళ్ళ తిప్పులు వాళ్ళు పడుతున్నారు, వాళ్ళు బాగుంటే చాలు అనుకుని సర్దుకునేటువంటి వాళ్ళు చాలా మంది. ఏది ఏమైనా కూడా సృష్టిలో ఇలాంటివి చాలా చాలా తేడాలు చాలా కనిపిస్తుంది, కానీ భగవంతుడి దగ్గర చూస్తే గురుదేవుల యొక్క సృష్టిలో గురుదేవులు వారి బోధామృతుల్లో మనకి అందించిన మేరకు ఎక్కడి నుంచి సృష్టి వస్తుందో, ఎందులో అది అభివృద్ధి చెందుతోందో, తిరిగి మళ్ళా ఎందులో కలిసిపోతుందో, మరి ఇంత ఉంటే మన సృష్టికి మనం ఎందుకు భయపడుతున్నట్టు? మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాది తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం అని కైవల్య ఉపనిషత్ చెప్తోంది. మరి నారాయణ ఉపనిషత్ చెప్తోంది కదా, నారాయణ ఉపనిషత్తు యొక్క అర్థాన్నంతా కనుక తెలుసుకుంటే మనం ఎక్కడున్నట్టండి నారాయణుడికి? అసలు మనం నారాయణుడికి ఏమవుతాము అంటే ఫోటో పెట్టుకుని పూజించుకునే వాళ్ళం అవుతామా? వాళ్ళకి నారాయణ ఉపనిషత్తు అర్థభావాలు తెలియదు. గుడికెళ్ళి రోజు సేవించుకుంటున్నానా? అంతవరకేనా చెయ్యాలి. జీవితం వచ్చిన తర్వాత సేవలు చేసుకోవాలి. కానీ నారాయణుడు ఎంత గొప్ప పీట వేశాడు మనకి, ఈ సృష్టి అంతా నేనే అయి ఉన్నాను, నాకు భిన్నంగా ఏ ఒక్కటి లేదు. నా ద్వితీయోస్తి కశ్చిత్, ఏమన్నాడు కశ్చిత్ ఏ ఒకనొకప్పుడు నా ద్వితీయ రెండవది లేదు బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? నారాయణమూర్తి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నారు? బ్రహ్మగారికి చెప్తున్నారు. కానీ మనకెవరు తెలియజేశారు? మనం ఎవరి ద్వారా విన్నాము? గురునారాయణుడి ద్వారా విన్నాం. మనం మనకున్నటువంటి జీవితంలో హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా ఉండరా అంటే ద్వైతమనేటువంటి దానికి సుఖ సంతోషాలకి లోనవుతున్నాము అంటే మనం అక్కడ గాఢంగా నమ్మలేదు. సుఖ సంతోషాలు అదే సంతోష సుఖ దుఃఖాలు రాగద్వేషాలు అనేటువంటివి రెండు ద్వైతంలో మనం ఇంకా లోపలికి వెళ్తూ ఎప్పటికీ నాకు చాలటం లేదో నాకు లేదో అది ఉన్నదాన్నే మనం అనుభవించలేకపోతున్నామంటే అక్కడ నారాయణుడి యొక్క తత్వం అర్థమైనట్ట. అర్థమైతే ఇలా ఉన్నాం కదా, బాధలు అసలు ఎక్కడి నుంచి వస్తాయి? దుఃఖానికి అసలు కారణమేది? నీ మనస్సే. మన దానిని కూడా లోపల దాకా తీసుకెళ్ళి నారాయణ ఉపనిషత్తు ఏ భగవానుడు చెప్పాడో దీనికి మళ్ళా భగవద్గీత కూడా చెప్పింది. అదే దేవుడు జగద్గురుదేవులే చెప్పారు. జగద్గురుదేవులు చెప్పినటువంటి భగవద్గీతలో అసలు లేనిదంటూ ఏం లేదు. ఏ పక్క నుంచి ఏ పక్కని చూసినా కూడా మనం ఆచరించేటువంటి ఉపాయమే చెప్తూ వచ్చాడు భగవద్గీత. స్వయంగా నేనే చెప్తున్నాను అని కూడా ఎక్కడికక్కడ అక్కడ బయటపడ్డాడు దేవుడు. ఇది ఇదంతా నేనే చెప్తున్నాను అనేటువంటిది కృష్ణతత్వంలో ఉండింది, వారు చెబుతూ ఉంటే అన్నాను. అది ఆనందం కలుగుతుందా? మహారాజు వారి చేత చెప్పిస్తూ ఉంటే అంటే ఎలా ఉంది? ఏది బాగుంది? మరి భగవంతుడే మన చేత చెప్పిస్తున్నాడన్నప్పుడు నువ్వు నీ జీవితం కూడా భగవంతుడే నడిపిస్తున్నాడుగా. మరి ద్వైతానికి ఎందుకు నువ్వు కారణమవుతున్నావు? నీకు భగవంతుని యొక్క చింతనలో మనసు నిలబడకపోవడం చేత, అదే ఇందాక నామాల గురించి అమ్మ నామాలు చెప్తున్న అమ్మ నామాల్లో ఆ ప్రతి నామాల్లో సహస్రనామాల్లో లేదంటూ ఏమి లేదు. అక్కడ ఆమె కూడా సృష్టి అంతా తానే ఉన్నది అని, అంటే బ్రహ్మ పూజలు కదా. ఇప్పుడు ఇక్కడ ఆది పరాశక్తి అమ్మగా ఆరాధన తీసుకుంటుంది, ఇక్కడ అమ్మగా ఆరాధన తీసుకుంటుంది. మొన్న కృష్ణాష్టమికో కృష్ణుడుగా ఆరాధన తీసుకున్నారు స్వామివారు. మరి వినాయక చవితి మధ్యలో దూరింది కదా, ఆ తొండవాయినా బొద్దైనా ఆయనే చూపించాడు మనకి. సృష్టి అంతకీ కారణము తానే అనేటువంటిది గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తులో మనకి క్షుణ్ణంగా తెలియబడింది. అందులో ప్రతి వాక్యం ఎలా ఉంటుంది? లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పారు తత్వమసి అంటే ఏంటి? తత్వం అసి అంటే ఏ పరబ్రహ్మ తత్వం అయితే ఉన్నదో అది త్వమసి, నువ్వు అయ్యి ఉన్నావు. దానిని గుర్తించకపోతే గురుదేవులు ఏం చెప్పారు? తత్వం కనుక తెలియకపోతే మసి అవుతావు అన్నారు. మసి అంటే చీకటి అజ్ఞానము, తెలియనిది. దాన్ని గురుదేవులు మళ్ళా అజ్ఞానం అంటే సోమరితనము. అందుకని మనందరం ఇక్కడికి రావాలి అంటే గబగబా దేని ఎందుకు ఆసక్తి ఉంటే వస్తాము? సత్సంగం నందు ఆసక్తి. తర్వాత ఇక్కడ ఒక తపస్సు జరుగుతుందండి. అందరూ ఆలోచించండి, మనం ఇక్కడ కూర్చున్నంతసేపు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చెబుతూ ఉంటే ఆ వింటున్నటువంటి మనకి కూడా అనేకమైనటువంటివి మనకి తెలుస్తుంది. అందులో మనకి రికార్డ్ అయితే పూర్తిగా రికార్డ్ అవుతుంది, కానీ ఈ రికార్డు పూర్తిగా చేయలేదు. ప్రతి విషయము చాలా బాగున్నట్టుగా ఉంటుంది, ఎంత బాగుందో అనిపిస్తుంది. ప్రసాదరావు గారు అన్నట్టుగా ఆయన ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుతుండేవారు. ఇవాళ బాబుజీ మహారాజ్ అండి ఉపన్యాసం చెప్పారు కదా అనగానే ఎదుటి వ్యక్తి అంటాడట, చాలా బాగా చెప్పారు కదండి. ఆయనకు కూడా కావాల్సింది అదే. మా గురు సోదరులు ప్రసాదరావు గారు వెంటనే ఆయనకి పాయింట్ దొరికింది. ఏం చెప్పారు చెప్పండి? చాలా బాగా చెప్పారండి. అదేనండి, అది ఏం చెప్పారు ఒకసారి చెప్పరా కొంచెం? చాలా చాలా అండి, ఎంత బాగా చెప్పారు అనండి. అంతే, ఎంత బాగా చెప్పారు అనండి, చాలా బాగా చెప్పారండి. అంతేగాని ఏం చెప్పారు అనేటువంటిది అది ఆ పాయింట్ని కొంతమంది పట్టుకుంటే తప్పకుండా ఆ పాయింట్ గురించి చెప్తారు. నేను బయటికి వెళ్ళాను కదా, పిల్లలకి తగులుతుంది అనుకున్నా. నాకు వెంటనే గురుదేవులు నాకు గుర్తు తీసుకో చర్చ కొడిగించుకుని చెప్పలేదుగా, నన్ను అడిగారు. అమ్మ మీరు అక్కడ చెప్పి మధ్యలో వదిలేశారు, మీరు జానకమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు, దాంతో ఏది చిక్కుడు గురించి గురించి చెప్పలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నవారు ఏంటున్నారు? వారే అంటున్నారు, అమ్మ ఇక్కడ ఉంటేనే నిత్య కాలంలో జమన్నారు కదా, మేము ఇక్కడ సేవ చేస్తూ మేము కూడా విన్నామమ్మ, నిత్యకాలంలో జమమ్మవాడి సేవ చేస్తుంది ఎందుకంటాను, మీరు స్వామివారి సేవలో ఉన్నారు కాబట్టి అనుకున్నాను, మీరు అడుగుతానని కూడా అనుకున్నాను. అక్కడే తప్పకుండా ఎవరి ధ్యాస అయితే భగవంతుడి వైపుకి దగ్గరికి మొన్నటి రోజు. కానీ వినకపోతే మనం ఎంత పోగొట్టుకుంటాం? కనీసం వింటేమవుతుందంటే అంతా పట్టుకున్నా పట్టుకోకపోయినా విన్న పుణ్యం వస్తుందా లేదా? వినడానికి పుణ్యం ఉంటుందిగా, విన్న పుణ్యం వస్తుంది తప్పకుండా. తర్వాత దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకున్నాము అంటే ఇదంతా కూడా ఏంటంటే క్రియ. మనం వినడం బాగా వినొచ్చు కానీ దాన్ని ఆచరించాలి. దాన్ని ఏమంటారు అది? ప్రాక్టికల్. ఇక్కడ థీరీ, కానీ మాట్లాడేటువంటి వారు థీరీగా మాట్లాడరు. వారి అనుభవం అందులో మిశ్రితమై ఉంటుంది, లేకపోతే కళ్ళనీళ్ళు ఎందుకు వస్తాయండి? అందులో భావనలో వారు లయించుకోబడ్డ కదా. ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఏది గురుదేవులు ఇందులో మనని శనగ గింజ లాంటి మనస్సుని ఎందులో ఊరవేస్తే దాని యొక్క స్వభావం శనగగినంగా వచ్చినట్టుగా ఆ మాట మనకి అందిస్తూ గురుదేవులు ఏం చేస్తున్నారు మన జీవితాల్ని ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఇందులో ఊరేస్తుంటే ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా మనకి మళ్ళా తిరిగి అది గుర్తుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ లోపల ఉండి మర్చిపోకుండా చేసేవాడు కూడా, జ్ఞాపకాన్ని తీసుకొచ్చేవాడు కూడా, మనలో ఉన్న జ్ఞాపక శక్తి కూడా జగన్మాతే అయి ఉంది. అక్కడ జగన్మాతే అయి అందుకని మామూలుగా గురువు గారు వస్తుంటే పాట పాడుతున్నారు కదా, ఏదో ఒక పాట పాడుతుంటారు కదా, స్వాగతం పాడతారు, లేకపోతే రారా అని పాడతారు, ఇన్ని పాడతారు కదా. అలాగే మేలుకొలుపు కూడా పాపం నిద్రపోకుండా ఎప్పుడు కూడా ఏది ఆయన మెలుపుగా ఉండి మనని నిద్రపోతున్న మనని జాగరూకన కలిగిస్తున్నారు గురుదేవ్. కానీ మనం సుప్రభాతం ఎవరికి పాడుతున్నాం? మెలుకో బాబు మెలుకో బాబు ఒప్పుకున్నారు అది. ఎందుకంటే ఇలా నువ్వు మేలుకొలుపు పాడటానికైనా నువ్వు మేలుకొని వస్తావు కదా పాపం. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి ఆ మాట కూడా అంటుండేవారు గురుదేవ్. అందుకని ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి పాపం, అదే తృప్తి వారికి. ఇప్పుడు వారికి సంపద గారు వాళ్ళకి రాత్రి 1 గంటన్నర వరకు వారు బోధన అందిస్తూనే ఉన్నారు అంటే అక్కడ స్వార్థం లేదంటారు ఆ బాబుజీకి. తనకన్నా భిన్నం కాదు కదా సృష్టి. తన పిల్లల కోసము తను ఏ ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా మళ్ళా వచ్చి వారిని సంతృప్తి చేసి వారితో కొంత సమయాన్ని వారికి ప్రసాదించి అనుగ్రహించి మరి పిల్లలు బాగుండాలని కదా. ఈ తండ్రి లాంటి తండ్రి ఎవరన్నా ఉంటారు? నా మొదలు చెప్పాను చూడండి, ఎవరికోలా వాళ్ళది కంటారు కానీ పిల్లల్ని కంటారు కానీ పిల్లల కర్మల్ని కంటారా? అది ఏం చేస్తున్నాడు? వదిలించుకుంటున్నాడు. కానీ భగవంతుడు వదిలించుకుంటాడు అలాగా? వదిలించుకోగలడా? నేను అసలు వదిలించుకుంటానని చెప్పలే. ఇప్పుడు నీ కర్మ నీది అని ఎప్పుడన్నా విన్నామా? మనం వినం. ఎందుకని? ఆయన ఎప్పుడు అడ్డు పెట్టుకునే ఉన్నారు. అందుకని అందరి రారండోయ్ సత్సంగానికి రారండు సద్గురు సేవకు రారండు సద్గురు సేవకి రారండు రారండో పరుగున రారండో వెంట వెంటనే రారండో సత్సంగానికి రారండు సద్గురు బోధకు రారండు రారండు బోధ శ్రవణకు రారండు రారండో రారండో. ఏమిటి ఎదుకున్నా ఉండి మనం పాడుకున్నాం కదా, నా ముఖం మీరు చూస్తున్నారు మీకు ఇంత తృప్తిగా ఉంది. ఈ మొహం చూడండి వాళ్ళకి ఉంటుందా అండి తృప్తి? పూర్వం సినిమాలు వచ్చాయి రేడియోలో, మనకప్పుడు ఉంది లేవు, టీవీలు లేవు, మంచి రతనంలో ఆదివారం కోసం ఎదురు చూసేవాళ్ళం కదా. ఆదివారం 3 గంటలకి రేడియోలో వచ్చేది శ్రవణ చిత్రం అని. శ్రవణ చిత్రమేనా సక్షిప్త శబ్ద చిత్రమా? గుర్తుంది నీకు? నేను పుట్టినప్పుడు నువ్వు కొట్టలేదు కదా. ఓహో, నువ్వు పుట్టినప్పుడు కూడా ఉందా? సంక్షిప్త శుద్ధ చిత్రం అంట. అది ఒక గంట ఉంటుందా ఆ చిత్రం? సంక్షిప్తం అంటున్నావు, అవునా? అప్పుడు ఏంటంటే అది పెట్టిన రేడియో దగ్గర కూర్చునేవాడు. అలాగే ఇప్పుడు దూరదర్శన్ వచ్చిన తర్వాత అలా వింటే బాగుంటుందా? సినిమాలకి ఎందుకు సంపాదన వస్తుంది? అందరూ వెళ్ళి చూడబట్టే కదా. ఇప్పుడు శబ్ద చిత్రం అనేటువంటిది ఇష్టపడరు. అలాగే ఇక్కడ ఉంటున్న వాళ్ళు చూడొచ్చు ఆ స్వామి ఏ బొమ్మను ఎలా ఆడిస్తున్నారో, ఏ బ్రహ్మ ఎలా ఆడుతుందో, ఏ బ్రహ్మ ముఖ కవళికలు ఎలా ఉన్నాయో, ఆ చెప్పేటువంటి సమయంలో ఎవరెవరు ఎంత బాగా, ఎందుకు ముఖం కూడా చూడాలి. మా దాసయ్య చూడండి, మీ వంక చెప్తూ చెప్తూ మధ్యలో నేను చూస్తున్నానా లేదా అని నా వైపు చూస్తూ ఉంటాడు కదా. ఈ ఆధ్యాత్మిక కుటుంబం ఇది, బ్రహ్మ కుటుంబం ఇది. బ్రహ్మ కుటుంబానికి విడగొట్టడానికి ఎక్కడున్నది అవకాశం? అందుకని ఇదంతా కూడా బ్రహ్మ యొక్క చైతన్యంతో ప్రకాశిస్తోంది, దానికి భిన్నం లేదు ఇక. అందుకని ఒక్కొక్కళ్ళు అక్కడ చెప్తూ ఉంటే అదేంటి వారు, మరి ఎంత క్షమ కాదు, అది సాధనలో విచారణ అనేటువంటి అంశాన్ని విచారణ చేస్తూ తిరిగి తీసుకొచ్చి అక్కడ వారి ముఖస్థుగా గురుదేవులు ఇందాక చెప్పారు. ఏది మన వాక్కులో ఎన్ని రకాలు ఉంటాయో ఏంటో విన్నంత మాత్రం చేత మనకి అందరికీ అర్థమైపోతుందా? అర్థమైందా? అర్థమైందా? అప్పుడు లేపితే చెప్తారా? చెప్పరా? అందుకని అసలు బొమ్మనే చేశాడు కదా ఆయన. బొమ్మ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంది, ఒకటి ఉండదు, ఏంటి అన్నీ ఉంటాయి కదా. ఇవంటే ఓన్లీ శబ్దాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ బయటకి ఇస్తుంది. ఈ కొన్ని కొన్ని ఉన్నాయి, కానీ మానవ జన్మకి ఇచ్చాడండి భగవంతుడు. వినడానికి ఇచ్చాడు, అనడానికి ఇచ్చాడు, కనడానికి ఇచ్చాడు, ఏమండి ఇంకా ఇవన్నీ ఉండగా తినడానికి ఇచ్చాడు. ఇవన్నీ ఉండి ఆ భగవంతుడి గురించి కీర్తించుకోవడానికి సమయం దాటల్లా. నిన్నుంపదిగా ఆ మాయగాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఈ మధ్యలో భగవంతుడు ఇంత సృష్టి చేస్తే మధ్యలో ఏది నాకు తెలియలేదు లేకపోతే గుర్తించలేదు అని ఈ లోకాభిరామాయణంలో పడిపోవడం చేత మానవుడి యొక్క జీవితం ఏమైపోతుంది? శాంతి ఈడ్చుకెళ్ళిపోతుంది ఎక్కడికో. ఈ మనసు మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ మనసు గాడి ఈడ్చుకెళ్ళిపోతాడు. ఎంత దూరం ఈడ్చుకెళ్ళిపోతాడో తెలియదు. దాన్ని కర్మ అన్నాడు. జగద్గురుదేవులు ఏమన్నారు? అది కర్మ అన్నారు. మళ్ళా మాట్లాడితే మనకి చికాకు వస్తే అకర్మ అయినప్పుడు అంతే కదా. ఎందుకంటే దాని నుంచి బయటికి రావాలంటే మన వల్ల కాదు కదా. అందుకని ఒక విషయం చెవిలో పడితేనండి అది మానవుణ్ణి చాలా దూరానికి లాక్కెళ్తుంది. ఎందుకంటే చూడడం కంట వినడం అనేటువంటిది చాలా ఎక్కువ మనకి. చూడడానికి రెప్పలు పెట్టాడు, చెవికి రెప్పలు పెట్టలా. చాలా విషయాలు వినిపిస్తుంటాయి, అవి వినగా మన సంస్కారం చేస్తుందంటే లోపల చిత్రీకరించుకుంటుంది బొమ్మని. విన్నటువంటి శబ్దం చేత మన మనస్సు, మీరు ఒకసారి ఆలోచించండి, నేను అలా అనుకోలా, ఆవిడ ఎలా మాట్లాడితే అనుకుంటాం మనం, అంటే మనం ఎలాగో అనుకుంటాం అన్నమాట. అదేంటది, విన్నటువంటి విషయం ఒకటి అయితే లోపల ఉన్నటువంటి మనస్సు అంతకు పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనల చేత ఎంత చిత్రీకరించుకుంటుందో అంటే ఈ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది. ఈ సృష్టి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని తిరిగి మళ్ళా మనం ఏం చేసుకుంటున్నామంటే స్వతంత్రించి ఈ మనసు గారి చిద్విలాసం అంతా చాలా పదార్థాలకి అపార్థాలకి ద్రోహిస్తుంది. దాని నుంచి మనం లోపలికి రావాలంటే ఏది ఉండాలి? సాధన ఉండాలి, విచారణ ఉండాలి. అందుకని విచారణ ద్వారా టికెట్ వేస్టా? మళ్ళా టికెట్ ఇచ్చాడేంటి? ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకు. ఓ, అదే టికెట్ మీకు మరల్చారా? కొంచెం డబ్బులు పోలా? ఓలే బాబుజీ, అది బాబుజీ దగ్గరికి కాబట్టి సరిపోయింది. అది ఇంకెక్కడికన్నా అయితే అది కలిసి ఏమో చెప్పరేమా. ఓలే బాబుజీ, నవరాత్రుల్లో రాగలిగాం. ఏది పాపం ట్రంప్ గారితో చాలా ఇబ్బందులు అవుతున్నాయి కదా పాపం. అది క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాడు. ఆ రోజు ఒకటి ఓడిపోదు విధవ పాపం. బాబుజీ తెచ్చుకుంటారు. అందుకని మన మనస్సు ఏం చేస్తుంది, బయట ప్రపంచాన్ని వినికిడి ద్వారా, తినడం ద్వారా, అనుకోవడం ద్వారా ఒక మనస్సు చిత్రీకరించుకున్న బుద్ధి నిర్ణయ శక్తిని బట్టి చాలా బాగా వివరించారు. బుద్ధి నిర్ణయించే శక్తిని బట్టే మనం అక్కడ ఆచరణ పద్ధతి. ఇక్కడ సత్సంగం జరుగుతోంది, అక్కడ పని ఉంది అంటే దానిని ఇంకో ప్లేస్లోకి పనిని తీసుకువెళ్తాం, వచ్చిన తర్వాత చేస్తా, లేకపోతే ఈ లోపల నేను చేసి వెళ్తా. ఏమండి తెల్లవారుజామున లేవడం చాలా కష్టం అనుకుంటారు చాలా మంది. ఈ ప్రయాణాలు ఉద్యోగాలు ఉన్నప్పుడు తెల్లవారుజామున ఫ్లైట్లకి లేవడం రా, లేస్తున్నారు కదా. ఫ్లైట్ 5 గంటల కంటే వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్తున్నారు? 3 గంటల ముందు వెళ్ళాలి. అంటే ఎన్నిటికి వెళ్ళాలి అక్కడికి? 4, 3, 2కి అక్కడ ఉండాలి. అంటే వీళ్ళు ఇంట్లో బయలుదేరడం ఎప్పుడు? 1 గంటకి సమయాన్ని వాళ్ళ ఇంటి దూరాన్ని బట్టి ఉంది. అసలైనా అలాంటి ఇంటర్నేషనల్ ప్రయాణం ముందే ఉందన్నప్పుడు నిద్రపోతాడు వాడు. ఎందుకంటే పెట్టుకో, ఏం చదువుకున్నాను, మళ్ళీ అదెందుకు పెట్టుకున్నాను అని ఉన్నది తీసేసి మళ్ళీ లేనివన్నీ పెట్టుకుంటూ ఈ చదువుకోవడానికి ముందు నుంచి పైకి పైనుంచి కిందకి ఎన్ని దడదడలు ఆడించుకుంటూ దాన్ని ఏది అసలు పెట్టి తల వేస్తున్నానా లేదు, లేకపోతే పాస్పోర్ట్ పెట్టుకున్నానా లేదా, మా రేఖ లాంటిది అసలు ఆ పాస్పోర్ట్ ఎక్కడో పెట్టేస్తూ ఉంటుంది. వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ విమానాశ్రయంలో ఎదుర్కొన్న సందర్భాలు కూడా, విమానాశ్రయానికి వెళ్ళిన తర్వాత పెట్టలన్నీ ఇలా పెట్టేసి అక్కడ గుర్తుకొచ్చి దానికి పాస్పోర్ట్ ఆలయ ఎదురు ఆ బట్టలు అన్ని సర్దీసీ కింద మీకు ఇబ్బంది కిందకి ఇవన్నీ హడావు. అయినా నిద్ర లేకపోయినా బాగానే ఉంటా దిందుంపదేగా. కాస్త భగవంతు కానీ గురుదేవులు భలే చెప్పేవారండి, నీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ధ్యానం చేసుకో అనేవారు. నువ్వు తెల్లవారుజాము లేవలేవా, నువ్వు ఎప్పటివరకు మెలకుగా ఉంటావు? ఇప్పుడు పిల్లలు ఎప్పుడుదాకా మెలకుగా ఉంటారండి? ఆ పనులని, ఆ ఉద్యోగాలని, ఆ ఉద్యోగాలు రాత్రి ఉద్యోగం కొంతమందికి, తెల్లవారుజాము ఉద్యోగం కొంతమందికి, కొంతమందికి ఉంటూ ఉంటుంది కదా. మరి అప్పుడు వాళ్ళు మెలుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అయితే 11:30 దాకా ఉంటానండి, 12 వరకు ఉంటానండి, ఉంటావు కదా. అప్పుడు ఒకసారి కాళ్ళు ముఖం కడుక్కుని కుక్కలని చుమ్మేసి అప్పుడే నీ ధ్యానం ఏదో చేసేసి అప్పుడు నువ్వు తెల్లవారుజామున కాదు, తెల్లవారిన తర్వాత నువ్వు ఎన్నింటి దాకా లేవకపోయినా చాలా బాగా కూడా నిద్రపడుతుంది. దేవుణ్ణి కాస్త ధ్యానం చేసేసుకుంటే ఏమండి. అందుకని ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ వెళ్తే అక్కడ వాళ్ళందరూ లెక్కేస్తారు ఏంటంటే కాసేపు ఇంకొంచెంసేపు కబుర్లు చెప్పండి అమ్మా అని. ఎందుకంటే 12 దాటితే ప్రార్థన చేసుకుని పడుకోండి అంటాను కదా, అందుకని ఇంకా కొద్దిసేపు ఎవరు ఇంకొక సబ్జెక్ట్ తీసుకొస్తారు మళ్ళా మాట్లాడి, అప్పుడు మళ్ళా మంచిది 1 గంట అయింది కదా. ఇక అందరూ ప్రార్థన చేసేసుకుని పడుకోండి అంటే పాటలు ఉండవు అప్పుడు చక్కగా సత్యసుందర స్వరూపుడే అని. ఈ లోపల ధ్యానం చేసుకోవాలి కదా, కొంచెం మౌన ధ్యానం. ఈ మౌన ధ్యానంలో కొన్ని గురులు వస్తుంటాయి. గురునాథం కదా, గురునాథం. కానీ ఎప్పుడో అప్పుడు దానికి బాబుజీ మహారాజ్ అంటుండేవారు, శాస్త్రాన్ని బట్టి మా అమ్మ లలితానంద సరస్వతి అమ్మ తెల్లవారుజాము 3 గంటలకి ధ్యానం అంటే, 2 గంటలకి ధ్యానం అంటే ఆవిడ అనేవారు. రాక్షస కాలం అది, అప్పుడెలా చేస్తారమ్మా మీరు, అప్పుడెలా చేయడం అవుతుంది అని ఆ అమ్మ కొంచెం మందలిచ్చారు. మందలిస్తే మళ్ళా ఏదో విషయం వచ్చినప్పుడు బాబుజీ దగ్గర ఆ తెల్లవారుజాము 2 గంటలకి చేసుకుంటే రాక్షస కాలం అన్నారండి గురువు గారు. అంటే నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు ధ్యానం? రాక్షసులు పట్టుకోవడానికే కదా, రాక్షసులు మన దగ్గరికి రాకుండా ఉండడానికే కదా. అంటే ఎలాంటి మనసు గాడు విషయాదుల మీదకి పోకుండా ఉండడం కోసమే కదా మరి దొంగలు వచ్చినప్పుడే నువ్వు రక్షణ చేస్తున్నావు. దొంగలు లేనప్పుడు వెళితే నీకు వాళ్ళు ఎలా పట్టుబడతారు అంటున్నా. అలాగే గురుదేవులు అమావాస్యకి ఉపదేశాలు చేసిన రోజులు కూడా అమావాస్య అది వారికి చెల్లనిపిస్తున్నది ప్రపంచంలో. ఎందుకు అమావాస్యకి చేయడం అంటే మరి అమావాస్యనే చీకటి పోవడం కోసమే కదా మన సాధన ముందుకెళ్ళేది. అందుకని ఇక అమావాస్య కొంతమందికే చెట్టు కానీ మరి తమిళనాడుకి అది పెద్ద ముహూర్తం అయినా చీకటి నశించడం కోసం దొంగలు దొరికినప్పుడే పోలీసులు పట్టుకుంటారు. అలాగే మనం కూడా మనలోకి దొంగలు ఎప్పుడు ప్రవేశిస్తారో చూసి అప్పుడే మనల్ని మనం రక్షణ చేసుకోవాలి. అందుకని అమ్మ ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడ లేదు జగన్మాత సర్వవ్యాపకంగా ప్రకాశిస్తుంది. మనం చదువుకునే నామాల్లో మీరు ఆ నామాన్ని తీసుకెళ్తే అర్థం తెలియకుండా ఎక్కడో గాని అర్థం తెలియకుండా అంత పెద్ద కష్టపడేటువంటి నామాలు చాలా తక్కువ. ఎందుకంటే అమ్మ కరుణిస్తుంది ముందర దాని ఎందు ప్రీతిగా ఉంది. మనం చదివితే అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనకి అమ్మ అందిస్తుంది. మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయండి, కుసునాలు నొప్పిగా ఉన్నాయండి, అక్కడ ఏం చెప్పింది అస్థి సంస్థిత ఆయన మహాంధ్రమ ఏమంది అక్కడ అస్థి సంస్థిత ఆయన కొంతమందికి అస్థుల్లోనే ఉంటానందా అందరి అస్థి అస్థి అంటే ఏంటి అస్థికలండి అస్థి అంటే అస్థికలు చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా అవి అందరికీ తెలుసు కదా ఎముకలని. అందులో చైతన్యం లేదు, ఇందులో చైతన్యం ఉంది. అందుకనే మనకి ఉపయోగపడుతోంది ఇగో ఈ అస్థిగత అస్థి పంజర దేహం. అందుకని ఇందులో ఏమన్నా అమ్మగారు అస్థి సంస్థిత ఆయన ఎందుకంటే ఇందాక వారు చెప్పారు చూడండి కొంతమందికి ఇందులో ఉన్నటువంటి మంత్రాలు తీసుకొని ఒక పండితుడు ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ మన ఆశ్రమానికి కూడా వచ్చారు నాతో తాన ఆటకు కూడా వచ్చారు ఆయన ఆటలో కూడా చూసాం ఆట సభల్లో. వారికి యాక్సిడెంట్ అయింది అయితే విజయవాడ హాస్పిటల్లో చేస్తే డాక్టర్లు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఆపరేషన్లు పడుతుంది అంటున్నారు పాపం చాలా దెబ్బలు తగిలాయి ఇది ఎముకలు అక్కడ దెబ్బ తగిలింది కాళ్ళకి వాటికి దానితో ఆయన ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలకు నేను భయపడే కంటే అమ్మని ఉపాసన చేస్తే అమ్మ నాకు తగ్గించదా అన్న భావన చేత వారు ఏం చేశారు అందులో అమ్మ యొక్క సహస్రనామాల్ని తీసుకున్నారు తీసుకుని అస్థి సంస్థిదాయే నమః అనేటువంటిది ధారణ చేశారు. ధారణ ఉపాసన మంత్రాన్ని ధారణ చేయాలి అంటే నిన్ను నువ్వు మర్చిపోయి ఆ మంత్రానుష్ఠానంలో నువ్వు లయించుకోవాలి. వారు అట్లాగా అస్థి సంస్థిదాయే నమః అమ్మవారు ఎవరు ఓం ఐం హ్రీం శ్రీం అస్థి సంస్థిదాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అస్థి సంస్థిదాయే నమః మజ్జా సంస్థాయే నమః. మజ్జ అంటే ఏంటి గుజ్జు మాంసం ముద్ద మాంసం ముద్ద ఏంటి మజ్జ మజ్జా సంస్థాయే నమః. అందుకని మరి ఇక్కడ యాక్సిడెంట్కి ఏది కావాలి అస్థి మజ్జ దెబ్బ దిగిలి త్వక స్థాయే నమః పైన దెబ్బ కూడా ఉందిగా త్వక్ అంటే పైన ఉన్నటువంటి చర్మం త్వక స్థాయే నమః. వారు ఈ ధారణ చేశారు. చేసిన తర్వాత డాక్టర్లు వచ్చి చూసి నయమైపోతుందండి మీకు ఆపరేషన్ పడేట్లేదే కానీ ఇంకా కొన్ని టెస్టులు చేసిన తర్వాత చూద్దాం ఎందుకంటే అది వారి ధర్మం కదా. ఏది ధర్మం ఏది ధర్మం మీకు అర్థం కాలేదా? ఇంకా కొన్ని టెస్ట్ టెస్ట్ అంటే ఏంటి మరి బయట నుంచి చూడడానికి ఏంటది అది ఇది ఇక్కడ మా హాస్పిటల్లో కూడా చేస్తారు ఎక్స్రే అండి. పూర్వం ఎక్స్రే మాత్రమే ఉండేది మన బ్రతుకులు దాన్ని రాను రాను ఏమైంది అది ఎక్స్రే అంటే ఫోటో తీయడం దాని నుంచి ఎక్కడికి వెళ్ళింది స్కాన్లోకి వెళ్ళి వెంటనే ఎంఆర్ఐకి వెళ్ళిపోతే వెంట్రా ఎంఆర్ఐ అంటే వేల మీద ఉంటుంది ముందు చిన్న చిన్న తొందరగా వెళ్ళాలి. నువ్వు చిన్నపిల్లవాడు, తెలియకుండా ఉంది నీకు. ఇది ఎక్స్రే తర్వాత స్కాన్. స్కాన్ ఎట్లాగా? ప్రతి పోర్షన్కి స్కాన్ అయిన తర్వాత ఏమవుతుంది? అక్కడ కొన్ని అనుమానాలు. ఆ అనుమానాల చోట అప్పుడు లేదు, అప్పుడు పెట్ స్కాన్ దానికి సంబంధించింది. దాని జోలికి వెళ్ళాం మేము. ఏమి అవివేకురాలు వెంటనే పెట్ స్కాన్ వెళ్తుంది ఏమిటండి? అబ్బే వద్దు, మాకు వద్దు. పెట్ స్కాన్ దేనికి సంబంధించింది? క్యాన్సర్. క్యాన్సర్ పుండు ఎవరికి లేదు ఇక్కడ. క్యాన్సర్ పుండుని దాటిన పుండు ఉంది ఇక్కడ. ఏది? జనన మరణాలనేటువంటి పుండు మనకి. అది మనకి ఇలాగ అవుతుంది. అది అమ్ము ఎవరూ గుర్తించలేరు. దానికి స్కాన్లకు అందేటువంటిది కాదు, కానీ గురుదేవుల దృష్టికే అందుతున్నది. అందుకని మనం ఎవరిని ఆశ్రయించాలి? గురుదేవులను ఆశ్రయిస్తే గురుదేవులు ఇప్పుడు ఈ మంత్రానుష్ఠానం ద్వారా దానికి ఏది ఉన్నటువంటి రోగమో పడినటువంటి దెబ్బో దానికి బయట తీసుకొస్తారు. ఆ మహానుభావుడు వెంటనే ఆయనకు ఆనందం తృప్తి కలుగుతుంది. మెల్లమెల్లగా బయటకు వస్తున్నాడు. మెల్లమెల్లగా నొప్పులు తగ్గుతున్న ఆయనకి వెంటనే ఆయనకి అనిపించిందంట, ఏంటి పద్యం, ఏం చేస్తే బాగుంటుంది అంటే ముద్దాన్న ప్రీతమానస ఆయన మహా గుర్తుకొచ్చిందంట. అందుకని వాళ్ళ ఆవిడకి ఇంటి దగ్గరికి ఏమి ముత్కారణం అంటే ఏంటనుకున్నారు? కట్టి పొంగలి. పొంగలికి కట్టుబడు, అర్థం కల. కట్టి పొంగలి. అప్పుడు కట్టి పొంగలి అమ్మ అమ్మ నామాల్లో ఉంది. అందుకని అమ్మకి ప్రీతికరమైనటువంటిది కాబట్టి ముత్కారణం తీసుకురమ్మన్నాడు. అంటే కట్టి పొంగలి వాళ్ళు తీసుకురమ్మన్నాడు ఆయన. అయితే ఆ తర్వాత ఆయనకి ఇంకా ఏది, ఇక అమ్మకి ఇష్టమైనటువంటివి దధ్యాన్నం. ఈ అన్నాలన్నీ కూడా ఎక్కడండి మనకి తెలివితేటలు పెరిగి వరలక్ష్మి వ్రతానికి మనకి ఏమి ఇష్టమైతే అవి చేసుకుంటున్నాం. సహస్రనామాల్లో ఉన్నవి వండుకోట్లే, ఎందుకంటే అన్నాలు కదా. అందుకని అన్ని అన్నాలు అయితే ఏం బాగుంటుంది, చెక్కులే కూడా వస్తున్నాయి. అందులో ఎక్కడ చెక్కులే ఉందండి అమ్మవారి నామాల్లో? చెక్కులేలు ఉన్నాయా? ఏమండి అక్కడ ఇంకేంటి? సర్వోదన ప్రీతి ఆయన అసలు అన్నం అంటేనే ఇష్టం. అందుకని స్వామివారికి ఇష్టమైనట్టు స్వామివారికి కూరలు పెట్టాలి అని పెడితే అమ్మా అవి మీకే అమ్మా, నాకు కొంచెం అన్నం పెట్టారు బాబుజీ పాప. ఎందుకంటే శాస్త్రము ఉపనిషత్తులు కూడా అన్నం గురించే చెప్పిందండి. అక్కడ తైత్తిరీయ ఉపనిషత్తు కూడా అన్నాన్ని జానాన్ని జీవంతి అన్నేనేమని మర్చిపోయా, వెళ్ళిపోయింది వెనక్కి. అన్నేన జాతని జీవంతి అన్నం ప్రయంతి అభిహం విశంతి తద్విజ్ఞాయ. మరి అన్నమయ్యా ప్రాణమయ్య, ప్రాణమయ్య అన్నమయ్య, మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశం. దేనికి? ఇగో ఈ అస్థిపంజర దేహాన్ని మన జీవితం చూడండి, ఎన్ని పెట్టాడో భగవంతుడు. ప్రతిదీ భగవంతుడికి భిన్నంగా ఏదీ లేదు, అన్ని వారే ప్రకాశిస్తున్నారు. గుర్తించకపోవడమే మన దౌర్భాగ్యం. మనని మనము గుర్తించలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మనం దర్శించలేకపోతున్నాం. నాకు వచ్చింది చూడండి, దర్శనం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మామూలు మాటల్లో చూసుకునేటువంటివన్నీ చూడడాలే, కానీ దర్శనం అంటే అది మహాత్ముల సన్నిధికి వెళ్తేనే వస్తుంది. మహాత్ముల విషయంలో మనం మాట్లాడుకోవాలంటే దైవ దర్శనమైంది. తిరుపతి వెళ్తే దైవ దర్శనం బాగా అయింది. గురుదేవుల యొక్క ఆశ్రమాలకు వెళ్తే గురుదేవుల దర్శనం చాలా బాగా చేసుకున్నాం. దర్శనమేది? అవి దర్శనాలంటే మహాత్ములు పరమాత్మని దర్శించేటువంటి అప్పుడు మన జీవితానికి అవి. అక్కడి నుంచి నీలోకి దిగి వెళితే దర్శనం అవుతుంది. తానెవరు అనేటువంటి విషయము ఇంద్రియ అగోచరంగా నీకు అనుభవానికి వస్తుంది. ఆ అనుభవానికి వచ్చిందే మనకి మిగులుతుంది, కానీ బయట బయట ఉన్నటువంటి పులిహార అనుభవం అక్కడికి రాదు. పులిహార బాగుంది ఇవాళ, మాయండి. అందుకని మాయనంతా పట్టుకుని మనకి గురుదేవులు ఏమన్నారు పాపం, జగద్గురుదేవులు అనేటువంటి గీతాచార్యుడు ఏమన్నారు, దేవి హే శాకునమయ్యి నేను కూడా ఇందులో మాయ పెట్టాను అని అందులో కూడా మాయని చేర్చాడు. మమ మాయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతిదే. నువ్వు మాయా మాయా అనుకుంటున్నావు చూసావా, అది నాకు వేరుగా లేదమ్మా, అది కూడా నా సృష్టిలో భాగమే. దైవీహేక్ష గుణములతో కూడిన ఈ మాయ ఉన్నదే, ఏష మాయా దైవీహేష గుణమయీ మాయా, దైవీహేష గుణమయ్యి మమ మాయ, అది కూడా నాదే మాయ అని ఎంత గొప్పగా చెప్పుకున్నాడండి. మమ మాయ దురత్య, మమ మాయ దురత్యయా, దాన్ని దాటడం చాలా కష్టం. మామేవ ఏ ప్రపద్యంతే, నన్నే ఎవరైతే శరణు పొందుతారో మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితి. ఏది ఈ మాయనిచ్చి తరింపజేస్తాను అని ఇంటి పక్క వాళ్ళు చెప్పారా, రోడ్డును పోయే వాళ్ళు చెప్పారా, ఎలా ట్రంప్ చెప్పాడా, అసలు తెలుసా ట్రంప్కి ఇవన్నీ, భారతదేశం అంటే ఏంటనుకుంటున్నాడు మరి. భారతదేశం అంటే సామాన్యమా, ఎంతమంది మహర్షుల తప సంపన్న చేత ప్రకాశిస్తోందండి ఇది. కాకపోతే అది గుర్తిస్తే మనకి కూడా స్వర్గం ఎక్కడో లేదు, మన జీవితమే ఉన్నది ఇక్కడ. మమ మాయ దురత్యయ అని భగవంతుడే మనకి మళ్ళా ఏదన్నా బదులు కొడితే తల్లి ముందు కోపడొచ్చు, కోపడుతుంది కదా, ఇలా అంత చెయ్యి ఏంట, ఫారెన్ నుంచి తెచ్చాను ఈ గ్లాసు వాళ్ళే స్పర్లు కొట్టేసి అని కోపడ్డట్టుగా కోపడితే ఏడుపు మొదలు పెట్టగానా, పోలేరా వద్దులేరా చెయ్యి సారినప్పుడు, అంటే అది గాజు గ్లాసు పోకుండా ఎలా ఉంటుంది అయినా, పోలే వద్దులే దాని చెత్త గ్లాసులు ఇంకా ఉన్నాయి తర్వాత బదులు కొడుతుంది కానీ అని తల్లి మళ్ళా దగ్గర తీసుకుంటుందా లేదా. అలాగే గురుదేవులు కూడా ఒకవైపున ఈ మాయని ఎలా రాని బ్రతుకు అని కాస్త మందలించినప్పటికీ మళ్ళా ఉపాయం మాత్రం వారే మనకి అందిస్తూ మనకి దరిగి చేసుకుంటున్నారు. అందుకని ఏదా మాయ నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ మాయనికి తరింపజేస్తాను అని తానుగా స్వయంగా చెప్పుకున్నాడు స్వామి. దానిని మన గురు సోదరులు చక్కగా ఇంకా తేలిక మనం పాడుకోవడానికి అన్నట్టుగా దైవీహేష గుణమయ్యి తవ మాయా, అక్కడ మమ మాయ అన్నాడు స్వామి గారు. మన గురు సోదరులు విజయేశ్వర ఆనంద వారు దానిలో కూడా ఏమన్నారు, తవ మాయా అయ్యో స్వామి అవునయ్యా, నీ మాయ గతిది, నీ మాయ దాటడం చాలా కష్టమయ్యా. స్వామీవ ఏ ప్రపద్యంతే, అవునయ్యా అవును బాబు అవును స్వామి, స్వామీవ ఏ ఎవరైతే నిన్నే శరణ పొందుతారో స్వామీవ ఏ ప్రపద్యంతే ఏ తా మాయాం తరంతి, వారు తప్పకుండా మానించారు. ఎంత తేలికైపోయిందండి అక్కడ. ఇప్పుడు ఇంతకీ సారాంశం ఏంటి, శ్లోకం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోతే దానిలో ఉన్నటువంటి ఇంత అనుభూతిని మనం పొందగలుగుతామా, అందుకనే అర్థభావాలు కావాలి అక్కడ. ఏది చేసుకున్నా కూడా అర్థభావాలు అసలు ఆలోచించట్లా మనం కబలించేయడమే కనిపిస్తే, మీకు ప్రసాదం పెట్టారండి కబలించేయడమే, అక్కడ ఒక పని అయిపోతుంది. పోనీ అది తింటూ ప్రభు పరమాత్మ ఈ ప్రసాదం ఇచ్చిన వాడు నీవు, తినడానికి శక్తినిచ్చిన వాడు నీవు, నువ్వు ఎంత 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 ఇది దేనిని మర్చిపోకుండా ఎన్నిటిని మాకు అందిస్తున్నావయ్యా. తినడానికి శక్తి, నమలడానికి శక్తి అక్కడ అనుకునే కదా, నువ్వు వెళ్ళిన తర్వాత ఖడ్గమాలలో ఏం చెప్తారు అక్కడ, దంతదేవి అయిన మహా అవునా, ఆ శబ్దాకర్షిణి అయిన మహా, శిరోదేవి అయిన మహా, అందులో ప్రతి మంత్రము మన శరీరంలో భాగాలు ఎలా ఉన్నాయో ఆ భాగాలన్నీ అక్కడ ఇది ఖడ్గమాలలో నేత్రదేవి అయిన మహా, శిఖాదేవి అయిన కవచదేవి అయిన మహా, నేత్రదేవి అయిన అది ఇంకా అందులోకి వెళ్ళి చూసుకోండి. అందుకని అమ్మ ఆ నామాల్లో, అందుకని ఇవన్నీ కూడా లలితా సహస్రనామ స్తోత్రము పూజనీయంగా ఉంటే అందులో అమ్మవారి స్వరూపం పెట్టుకొని అక్కడ శ్రీచక్రం అంటే అసలు ఎటువంటిది, శ్రీచక్రం యొక్క భాగాలు ఎటువంటివి, శ్రీచక్రం అంటే నీకు అక్కడ నిరాకారంగా కనిపిస్తోంది, నిర్గుణంగా కనిపిస్తోంది, కానీ సగుణంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అమ్మ యొక్క శక్తి అంతా అందులోనే ఉంది అని నవావరణ అక్కడ చూపించింది. అందుకని ఏది ఒకవేళ ఫోటోలు ఎక్కడైనా తగిలించుకున్నా పర్వాలేదేమో కానీ ఏది ఈ శ్రీచక్రం అనేటువంటి ఆ చక్రానికి అమ్మ యొక్క ఉపాసన చేసే వాళ్ళకి దానికి కొంచెం ఉన్నతమైనటువంటి స్థానము, కొద్ది కొంచెం ఆచార వ్యవహారాలు అంటే అంతా నీ మనసు ఎక్కడ పవిత్రంగా ఉంటుందో అక్కడ, నీ ఇంటి ఎక్కడ పవిత్రంగా ఉంటుందో పవిత్రమైన స్థానంలో ఉంచి పూజించవలే అని చెప్పారు. అలాగే గురు పాదుకలు పెట్టుకున్నా, శ్రీ చక్రం పెట్టుకున్నా, ఎక్కడ పవిత్రమైనటువంటి స్థానంలో ఒక పూజా గృహంలో లేదా ఒక స్థానంలో ఒక బీరువాలో, ఎందుకంటే ఆడవారు బయటగా మరి వారికి గనక అడ్డు వస్తే, ఆడవారి అడ్లు అడ్డు వస్తే దానికి కొంత ఉంది, మనం ఆచరించాల్సిన పద్ధతులు ఉన్నాయి, అలా ఏముంది ఇప్పుడు ఏం లేవా అని పోయి అనుకుంటానికి అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. స్వామివారి యొక్క వారి చిన్నతనం అదే అందరికీ పరిచయమైనటువంటి సమయంలో గురుదేవులకి ఎవరన్నా గనక ఇలా కొంచెం స్వతంత్రిస్తే పొగలొచ్చేవట, కనిపించేవట పొగలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండేవారట అందరూ కూడా. అందుకని ఎక్కడ ఎలా మసలాలో, మనం ఏ విధంగా ఉండాలో, అలాగే అందుకనే సాధనకి కూడా మనం చేసేటువంటి సాధన చేసేటువంటి సమయంలో కూడా కొన్ని కొన్ని మనం పర్టికులర్గా కొన్ని అనుష్ఠానంలో మనం చేసి తీరాలి. అవి నేను బాగా భోజనం చేసి కూర్చుంటే ధ్యానం కుదురుతుంది అనేవాడు ఉన్నాడో ఆలోచించండి. తద్దినం భోజనం చేసి, మళ్ళీ మామూలు భోజనం కాదు, తద్దినం భోజనం చేసి అంటే ఇప్పుడు ఎందుకంటే సమానత్వం కదా, మీకు ఏం పెడతారో మాకు కూడా అవి పెడతారు కదా. అందుకని అలా బాగా చక్కగా ఒక అడుగుతున్న గారులు, ఆ తర్వాత దానికి తగ్గ పాయసం బాగా చక్కగా బాగా కలిపిన తద్దినం భోజనం చేసి నేను ధ్యానాన్ని కూర్చుంటాను. వర్తిస్తుందా? వర్తిస్తుందా అంటే దానికి నేను నడుచుకున్నాను లేని, బాగా తినేయాలని బాగా ఇష్టం వచ్చినట్టు అవి ఇవి ఏవో, అసలు అక్కడ విచక్షణ జ్ఞానం లేకుండా అవి వదిలిపెడితే మళ్ళీ నాకు దొరకవేమో అన్నట్టుగా అన్నీ బాగా తినేసి మనల్ని కూర్చుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, మనస్సు నిలవదు, మనస్సు నిలవదు అక్కడ. అందుకని మన ధ్యానం అనేటువంటి ఆ విషయం కూడా మనం కొంత ఉపవాసం చేయాల్సిందే, కొన్ని త్యజించాలి, కొన్ని త్యజించి మనం అక్కడ ఆసన శుద్ధి కలిగి ఉంటేనే మనం ధ్యానానికి మనసు నిలపగలుగుతాం. ప్రతిదీ ఉంది, మన పెద్దలు చెప్పారు, శాస్త్రం ఉంది, మహాత్ములు చెప్పారు, మనకు అనుభవాలు ఉన్నాయి అక్కడ అలాంటి చోట. అందుకని ఉన్నది కదా అమ్మ అంతగా ప్రకాశిస్తోంది. ఇప్పుడు దేహమంతా మనమే అమ్మవారి యొక్క అంశ అయినప్పుడు ఇంకా తలనొప్పి ఎక్కడిది, కాలు నొప్పి ఎక్కడిది, మరి అంతా అమ్మవారు ప్రకాశిస్తున్నప్పుడు తల అమ్మవారేగా, మరి నువ్వు నువ్వు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చింది నొప్పి నీకు? నీ మనసు తీసుకొచ్చింది నొప్పిని, నీ మనసు గుర్తు చేస్తోంది నీకు నీ నొప్పిని. ఆలోచించండి, మనసు లోపుగా ఉన్నప్పుడే నీకు ఎక్కువగా నొప్పులు తెలుస్తుంటాయి. నువ్వు ఇదా దారిక, నేను ఇప్పుడు ఇది అది నొప్పికి లొక్కిపోతే ఎట్లా కుదురుతుంది, ఎప్పుడో వస్తుంది, ఇది పోయే కాలం, వచ్చినప్పుడు ఈ నొప్పులన్నీ ఏమవుతాయి దీనికి ఏడవని అని చెప్పి దాన్ని పక్కగా నెట్టేస్తే నొప్పి నీది కాదు శరీరాన్ని అవుతుంది, నొప్పి నీది కాదు శరీరాన్ని అవుతుంది, ఆకలి నీది కాదు అప్పుడు దాని స్వభావం అవుతుంది. గుర్తుకొస్తే అది ప్రేలాపం చేస్తూ ఉంటుంది, అది మనలో ఉండి ప్రేలాపం చేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని కూర్చోబెట్టాలి. పిల్లవాడు అల్లరి చేస్తే కూర్చోబెడతారే, కూర్చోబెట్టాలి. ఇప్పుడు పిల్లల్ని ఎలాగా అంటే కూర్చుంటారు, అవును కదా? ఇప్పుడు పిల్లలు ఎలా, నీ చాక్లెట్ ఇస్తా అంటే కూర్చుంటారు. ఈ చాక్లెటే కాదు, నీకు ఇంకా కొన్ని బాబుజీని తలుచుకో, ఓం బాబు ఓం బాబు. ఏమండి వాళ్ళకి అలా చేయగలిగి చేస్తే కూర్చుంటారా లేదా? అలాగే మనకి కూడా ఏది దేహం తెలియకుండా ఉండటం కోసం తర్వాత నీ సంగతి నేను తర్వాత చూస్తా, నీ తర్వాత నీకు ఏది నవాజీలు లేస్తా, నీ తర్వాత శారడన్ లేస్తా, ఏది నీకు అవన్నీ తర్వాత. ఎందుకంటే అన్నం క్వాంటిటీ ఎక్కువ, మాటల క్వాంటిటీ తక్కువ కదా. అందుకని ఈ మాటల క్వాంటిటీ ఇప్పుడు పెరిగింది ఈ మధ్య కాలంలో. పెరుగుతామంటే ఏమవుతోంది? శరీర దుష్టి. అందుకని మన శరీరం మీద దృష్టి మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే అది పిల్లల్లే అయిపోతుంది. పుల్లల్ల ముందర పులిగా వస్తుంది, తర్వాత పిల్లిగా అయిపోతుంది. అది మనమే చేయగలం, మన వల్లే అవుతుంది. ఎందుకంటే మన సమర్థ సద్గురుదేవుని యొక్క పిల్లలం కాబట్టి మాయకి స్వాధీనం అవ్వకూడదు, అక్కడ మాయారహితం అవ్వాలి అక్కడ. అదే కదా తోతాపురి వారి సంగతి ఏమైంది? రామకృష్ణ పరమహంస వారు భక్తి తత్వం, రామకృష్ణ పరమహంస వారు అమ్మ కాళీమాయి దగ్గరికి వెళ్ళి ఆయన పూజలు చేసుకుని వస్తూ అమ్మతో చాలా ఆనందపడిపోతూ ఉంటారు, ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అమ్మ జగన్మాత అక్కడ ఉగ్ర రూపము అనుకునే వాళ్ళకి ఉగ్ర రూపం ఉంటుంది. అమ్మ అని పిలిచినప్పుడు మన పిలుపులో కూడా ఉంటుంది కదా. అమ్మని 4 సార్లు పిలిచిన తర్వాత పలకలేదనుకోండి, మనం కూడా ఎలా పిలుస్తాం? ఇంట్లోకి వస్తూ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పిలిచేవాళ్ళు అమ్మా అన్నావా లేదా? నువ్వు అన్నావేమో అమ్మ అక్కడ అలా కనిపిస్తుంది వాళ్ళకి. అందుకని ప్రేమగా అమ్మా అన్నావు అనుకోండి, నాన్న ఏంటిరా ఏదో కావాలనుకుంటా నీకు చెప్పు అంటుంది. అవును కదా, ఏదో ఏంటంటే ఎలా ఎలా మనకు బాగా తెలిసి తెలియగలగాలి కదా. అలాగా అమ్మా అనుకుని ఎక్కువ అన్ని తీసుకొస్తుండేవాడు ఆయన. ఎవరు? రామకృష్ణ పరమహంస వారు. అమ్మ కూడా అంత అనుగ్రహం చూపిస్తూ ఉండేదాడు. ప్రపంచ దృష్టిలో అయితే రామకృష్ణ పరమహంస వారికి వివాహమైనట్టే కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఆయన ఎంత పద్యాన్ని చేశారండి, అమ్మ కూడా ఎంత సహకరించారు వారికి, శారదామాయి ఎంత సహకరించారండి. రామకృష్ణ పరమహంస అంటే వారికి దేవుడు, మళ్ళీ ఇటు తిరిగి రామకృష్ణ పరమహంస వారికి శారదామాయి ఎవరు? జగన్మాత కాళీస్వరూపంగా. ఎంతటి సాధన ఉంటే ఎంతటి లయం ఉంటే అందులో అలా చూడగలుగుతారండి, అలాగా అంత నిష్ట ఉంటే కలుగుతుంది అది. అలాగా వీరుంటే వీరు గురువు గారు తోతాపురి వారు ఎప్పుడు వారు కూడా ఎప్పుడు తత్వదృష్టి, తత్వదృష్టి విగ్రహారాధన అంటే ఆయనకి ప్రప్రథమంలో ఆయన నమ్మేవాడు కాదు. నమ్మకుండా ఉండి ఇంత సత్యేశ్వరుడైన ఎవరు? ఎందుకంటే నిజంగా భక్తిని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి జ్ఞానం అక్కడ భిన్నంగా ఉండదు. భక్తికే జ్ఞానం, ఇది జ్ఞానం యొక్క పరాకాష్ఠయే భక్తి, భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానం. అందుకని వాళ్ళు సంకీర్తని విమర్శించరు, అదే మేము చెక్క బజ్జలు చేయమండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే సంకీర్తనలో కూడా ఆనందం అనుకోండి, సంకీర్తన చేస్తున్నప్పుడు కాలాన్ని గుర్తించకూడదు. అక్కడ సంకీర్తన చేసే సమయంలో అక్కడ లయని తాళాన్ని శృతిని అన్నిటిని కూడా దాటిపోవాలి మనసు. నీకు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే నీ మనసులో అక్కడ పాడిన పాటకి అనుభూతి కలిగి ఉండాలి, భిన్నంగా ఉండకూడదు. అందుకనే కదా మరి వివేకానంద మహారాజు సంకీర్తన ఆయన పాట ఎంత ఆనందాన్ని ఇస్తుండేది. అయితే తోతాపురి వారు ఎప్పుడు విమర్శిస్తుండేవారట రామకృష్ణ. ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది నీకు, మాట్లాడితే కాళీమాత 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 అంటావు నువ్వు, ఏంటి విగ్రహారాధన, ఈ మూర్తి ఏంటి అసలు, మూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అసలు, అది అమూర్తిత్వం కదా. అంటే గురువు గారు కదా ఏం చెప్పేవారు కదట, లేదు స్వామి నేను వెళ్ళాల్సింది, అమ్మకి నివేదన పెట్టుకోవాలి, అమ్మకి పూజ చేయాలి అని. ఇది పూజారి కదా మరి వచ్చేస్తుండేవారు అమ్మ దగ్గర, రెండు పూజారిత్వము ఆ పూజారిత్వం దాకా లేదు అక్కడ, అమ్మ యొక్క అనుభూతి దాకా వెళ్ళిపోయాడు. కానీ తోతాపురి వారు ఇలా అంటూనే ఉండేవారు. ఉంటే రాను రాను ఆఖరి దశలో ఆయనకి బాగా కడుపులో నొప్పి వచ్చిందంట. ఆయన రోజు గంగకెళ్ళి బాగా లోతున్నటువంటి గంగలో ఈ మాధురి వారికి. బాగా ఈత వచ్చినటువంటి వారు ఆ స్వామి అసలు ఎక్కడ ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఆయన అంత బాగా ఈత ఈతూ బాగా అంత ఆ నీళ్ళలో అంత అంత మునిగి తేలిగానే వచ్చేవారు కదా రుద్ర కూడా ఇంటికి. అందుకని ఆయనకి బాగా కడుపులో నొప్పి వచ్చేది. కడుపులో నొప్పి వచ్చి ఇప్పుడు కడుపులో నొప్పి ఇప్పుడు ఓన్లీ జ్ఞానంలో ఉన్నారనుకోండి ఈ శరీరం అంతా ఏముంది నశించిపోయేది. శరీరాన్ని ఎందుకు నమ్ముతావు? ఇది నిన్ను నిన్ను మభ్య పెడుతోందంటే ఇది ఏది మనం కాదు, నేను కాదు, నేను దీనికి విలక్షణంగా ఉంది, శరీరము నాది అంటున్నావు కానీ నేను కావటల్లా. అందుకని దాన్ని ఎప్పుడు కూడా చూడకూడదు. ఇదే కదా తత్వం అంటే. చెప్పాలి, అనుకోవాలి, ఎప్పుడు దాని ఎందుకు చింతన ఉండాలి. కానీ ఆయనకి కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కడుపులో నొప్పి వచ్చింది నాకు అని ఎవరితో చెప్తారు? ఎందుకంటే ఈ దేహం నువ్వు కాదు కదా. ఇప్పుడు కడుపులో నొప్పి దేనికి వచ్చింది? దేహానికి వచ్చింది. కానీ అలా వచ్చిందని ఇప్పుడు చెప్తే ఏమవుతుంది? నువ్వు దేహానికి కాదని చెప్పారు కదా. అందుకని ఆయనకి చెప్పలేక మింగలేక ఈ నొప్పి భరించలేక ఆయన ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే ఎందుకు వచ్చిన జీవితం ఇది, ఇది ఉంటబట్టే కదా నాకు ఇంత బాధ వస్తోంది, అందుకని దీన్ని కలిపేస్తే పోలా అని ఎక్కడైతే బాగా లోతుగా ఉంది గంగ అనుకున్నాడో రోజు చేసేటువంటి నదిలోనే మునిగిపోదాం, ఇంక ఇద్దరితో ఇంకా దీనికి జయరామ్జీకి అని అన్నట్టుగా వెళ్ళిపోయి అందులో దూకేశాడు. దూకేస్తే ఏమైంది అది? ఆయన మునిగిపోదామంటే అది అసలు ఇంత లోతుకు వచ్చేసింది, నడువు లోతుకు వచ్చేసింది గంగ. రోజు నేను ఇక్కడే స్నానం చేస్తున్నా, బోలంత లోతు ఉంటుంది, ఇవాళ ఇంత నీరు తగ్గిపోవడానికి కారణం ఏంటని ఒడ్డును చూస్తే ఆ ఒడ్డు రోజు ఉన్నంత వరకే ఉంది. అది రోజు ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. అంటే ఇక్కడ లోతు ఉండాలి కదా, అక్కడ చూస్తే నీళ్లు రోజు ఉన్నట్టే ఉన్నది, కానీ ముందుగా మనం చూస్తే మాత్రం ఇక్కడ లోతు లేదు. చాలా దూరం వరకు వెళ్ళొచ్చాడు ఆయన, కానీ లోతు లేదుట. ఆయనకి నడువులోతే ఇంకెక్కడికి పడిపోదాం కనిపించకుండా మునిగిపోదామంటే ఆయన ఈత ఈతలా నడుస్తూ వెళ్తున్నాడు అందులో. అప్పుడు ఆయనకి ఏంటిలా ఉంది, చాలా విచిత్రంగా ఉంది, ఒక్క రోజులో ఇంత మార్పులా వచ్చింది ఈ నదికి అని ఆయన వెతుక్కుంటూ ఏం చేయాలో చూస్తుంటే అమ్మవారు అక్కడ కాళీమాత కనిపించి పక్కు నవ్వుతున్నారట. ఆవిడ అమ్మవారు దర్శనమిచ్చి నవ్వుతున్నారు. ఆవిడ నవ్వుతూ ఉంటే అప్పుడు అర్థమైంది తోతపురి వారికి, అమ్మా నువ్వు లేవు, నువ్వు మూర్తివి, మూర్తికి అసలు ఇక్కడ ఆస్కారం లేదని కదా నేను రామకృష్ణతో చెప్పాను నేను, అందుకని నా కళ్ళు తెరిపించడానికి ఇప్పుడు ఈ నీళ్ళ చూపిస్తున్నావా అని. ఇప్పుడు ఏ చెట్లోకి వచ్చాడైనా రామకృష్ణ పరమహంస వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి వచ్చేసి లెంపలు వేసుకుని, అమ్మా నీ దయ ఇది లేదమ్మా, నువ్వు ఉండబట్టే ప్రపంచం ప్రకాశిస్తోంది, అవును రామకృష్ణ చెప్పిందంతా కరెక్టే. అందుకని ఏంటి ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు ఇక్కడ, నా మాయ అని చెప్పాడు కదా, ఏదైనా చెయ్యగలడు అక్కడ. నిగుణోపాసన కూడా మనంతరం మనం అందుకోవాలంటే అందుకునేది కాదు. అందుకని ముందర నీకు ఈ దేహాన్ని చూసి వీటన్నిటిలో నువ్వు మునుగుతున్నంతసేపు నీకు ఈ సగుణారాధన అవసరమయ్యే ఉంది. కానీ నేను ఎవరు చెప్పాను, లక్షణామాలు చేస్తే ధరించేస్తామా, లక్ష పూజ చేసేస్తే ధరిస్తామా అంటే అవి నీ కోరిక మేరకు నొక్కుకుంటున్నావేమో, ఏదో చేసి తృప్తి పడుతున్నావు. అంతేగాని అమ్మకి కావాల్సింది ఒకటే పుష్పం, నీ మనో పుష్పం. బాబు చెప్పినట్టుగా, గురుదేవు చెప్పినట్టుగా అమ్మకి కావలసింది కూడా కొబ్బరికాయ, అహంకారం అనే టెంకాయ కొట్టు, ఆ టెంకాయ రెండు ముక్కలు అవుతుంది, నీలో ఉన్న ద్వైతం నశిస్తుంది. స్వామి చెప్పారు, గురుదేవులు చెప్పారు. అందుకని మాయ నీదే, నిన్ను ఆశ్రయించున్నాను కాబట్టి తప్పకుండా నువ్వు తరింపజేస్తావు. ఎంతో గొప్పది నీ మాయ, అదిరాని ఎంతో గొప్పది నీ మాయ, అదిరాని ఎంతో గొప్పది నీ మాయ, అదిరాని ఛాయ ఎంతో గొప్పది నీ మాయ, అదిరాని దాటాలంటే నీ దయా దాటా. ఎంతో గొప్పది నీ మాయ, అది రాని ఆచాయ. ఎంతో గొప్పది నీ మాయ, అది రాని తారాపుత్రులు బంధుమిత్రులు దాని బలగమి దేవయ్యా. తారాపుత్రులు బంధుమిత్రులు దాని బలగమి దేవయ్యా. తారాపుత్రులు బంధుమిత్రులు దాని బలగమి దేవయ్యా. తారాపుత్రులు బంధుమిత్రులు మాయ బలగమి లేవయ్యా. మాయ బలగమి లేవయ్యా. ధనధాన్యాలు ఘన బిరుదాలు, ధనధాన్యాలు ఘన బిరుదాలు, ధనధాన్యాలు ఘన బిరుదాలు, ధనధాన్యాలు ఘన బిరుదాలు. దాని గారడి లేవయ్యా, దాని గారడి లేవయ్యా. మాయ గారడి లేవయ్యా, మాయ గారడి లేవయ్యా. ఎంతో గొప్పది నీ మాయ, అది రాని యొక్క ఆచాయ. ఎంతో గొప్పది నీ మాయ, అది రాని నిది యొక్క పోవటం ఒక మాయ, తెలుసను పోవటం పెను మాయ. తెలియక పోవటం ఒక మాయ, తెలుసను పోవటం పెను మాయ. తెలియక పోవటం ఒక మాయ, తెలుసను పోవటం పెను మాయ. తెలియక పోవటం తెలుసను కోట మాయా. తెలిసి తెలియని అయోమయంలో, తెలిసి తెలియని అయోమయంలో, తెలిసి తెలియని అయోమయంలో, తెలియని అయోమయంలో, అయోమయంలో మయో అయంలో, అయో మయంలో మయో అయంలో. తికమక పడటం మహామాయ, తికమక పడటం మహామాయ, తికమక పడటం మక తిక పడటం మహామాయ, తికమక పడటం మక తిక పడటం మహామాయ. ఎంతో గొప్పది మాయ, అది రాని ఆచాయ. ఎంతో గొప్పది మాయ, అది రాని ఆచాయ. ఇన్ని కమకలు లేవయ్యా, ఇన్ని కమకలు లేవయ్యా, ఇన్ని కమకలు లేవయ్యా, ఇన్ని కమకలు లేవయ్యా. ఉన్నది నీ ఒక్కడేనయ్యా, ఉన్నది నీ ఒక్కడేనయ్యా, ఉన్నది నీ ఒక్కడేనయ్యా, ఉన్నది నీ ఒక్కడేనయ్యా. నీ ఉంటేనే నేనయ్యా,
నీ ఉంటేనే నేనయ్యా,
నీ ఉంటేనే నేనయ్యా,
నీ ఉంటేనే
నేనంటే మనకి కలికాలంలో నామస్మరణ చేస్తే చాలు తరిస్తారు అనేటువంటి విషయాన్ని మనకు అందించారు మహాత్ములు పెద్దలందరూ కూడా. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణి. రామ హరే కృష్ణ హరే ఇవెలా చేయగలిగితే అలా మళ్ళా ఇలా వచ్చిన రాముడు ఎక్కువ కృష్ణుడు ఎక్కువ లేకపోతే ఇలాంటివన్నీ మనసుకు తీసుకొచ్చేటువంటి మాయలు, ఇవన్నీ కూడా మాయలు. కానీ భగవంతుడు ఒక్కడే, ఏ నామంతో పిలిచినా అంతా తానే అయి ఉన్నప్పుడు కాంతే ఉంది ఇక్కడ చెప్పండి. అందుకని మనం భగవన్ నామం చక్కగా ఏది చేసుకోగలిగినంత మనసు లేకుండా మనసు దానిలో లయించి చక్కగా చేసుకుంటే మనన్నీ కూడా బంగారు బ్రతుకులు ఉంటాయి. అటువంటి గొప్ప అయితే మానవ జన్మ వచ్చినందుకు అటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే అమ్మవారి నామాల్లో మాంసనిష్ట ఆయన మహా ఉంది. అంటే అందరూ మాంసం అంటే అమ్మవారికి ఇష్టం అనుకుంటారేమో నాకు అభిప్రాయం. అక్కడ కాదండి అర్థం, అలా కాదు. మాంసనిష్ట అంటే గొప్ప నిష్ట అని, అంటే అంతకన్నా గొప్ప నిష్ట ఇంకొకటి లేదు. అమ్మవారికి అంత నిష్ట ఉందంట మనని సంరక్షణ చేయటంలో, అంత గొప్ప నిష్ట అమ్మకి. అలాగే మనకి కూడా భగవన్ నామం చేయటంలో అంత గొప్ప నిష్ట ఉండాలి. మనకి అమ్మకినే ఉండేది మనకుంట అమ్మ పిల్లలమే కమ్మను. అందుకని మనం కూడా అంత గొప్ప నిష్టతో మనం ప్రకాశించాలి. అందరూ కూడా ఏది భగవన్ నామం ఎక్కడున్నా అది సులువుగా చేసుకోవచ్చు. కానీ భగవన్ నామం నిలబడడం కోసం ఓ తత్వం కావాలి, విచారణ కావాలి. ఎందుకంటే అక్కడ ప్రపంచం లాగేస్తూ ఉంటుంది. ఏది పంచమహాభూతాలతో కూడినటువంటి ప్రపంచం ఉంది, ప్రపంచ విషయాలు ఉన్నాయే, అవన్నీ వాటి వైపుకి లాగేస్తూ ఉంటాయి. మనకేమన్నారు మంచిళ్ళ దగ్గర చూడండి, ఎంత మంచిది తాగితే అంత మంచిది అంటున్నారు. మంచిళ్ళు తాగేవాడు ఈ మంచిళ్ళు తాగుతాడా, ఐస్ వాటర్ తాగుతాడా వెళ్ళి? మామూలులే తాగాలి. మరి ఎందుకు ఐస్ వాటర్ తాగుతారు అందరు చాలామంది? మరి మామూలు నీళ్ళు తాగమన్నారు. కూల్ డ్రింక్స్ ఎందుకు కావాలి అసలు? కూల్ డ్రింక్ ఏమైనా మీకు శక్తిని ఇస్తుందా? దాని ద్వారా మనం తెచ్చుకున్న అనారోగ్యాలు చాలా ఉన్నాయి కదా. ఎవరో చూపించారు ఏది అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడో ఏదో కోకో కలర్తో టాయిలెట్ కడుతున్నారు, బాగా వదులుతుందంట కావాలంటే. ఏది టాయిలెట్ కడుక్కుంటున్నారు అంటే ఏంటి, అందులో అంత ఏది మనకి పనికిరానటువంటి ఉన్నాయని చెప్పడం. అందుకని మనకి చక్కగా నిజమైనటువంటి యోగ అభ్యాసము ధ్యానము చేసేటువంటి వాళ్ళకి మామూలు మంచి నీరు వేసవకాలంలో కొండ నీరు. వేసవకాలంలో స్వామివారు ఇప్పుడు గురుదేవులు ఎప్పుడు వస్తారు, ఉన్నాయి అప్పటికే వచ్చేసాయి సోడాలు రంగులు అదేంటి కోకోకోలాలు అవన్నీ. మరి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళారు కదా స్వామి, అక్కడ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ దేనికి కాచిన నీళ్లు చల్లార్చి వడవస్తే అవి సీసాలతో పట్టుకెళ్తే అవి తీసుకునేవారు. అంటే ఎంత ఆయుర్వేదం అది, ఎంత మంచి. వంకాయ తినాలి అనేటువంటిది ఎవరికైనా ఉంటే వంకాయ వలన గుణదోషాలు ఎక్కువ ఉన్నాయి. వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టమట, గుణదోషాలు ఉన్నాయి. అందుకని గురుదేవులు సూచన ఇచ్చేవారు వంకాయ శాంతం మానాల్సిన అవసరంలా, లేత వంకాయలు లోపల గింజ కట్టకుండా లేత వంకాయ తినొచ్చు అని. అందుకని వీళ్ళు మళ్ళీ ఏ వంకాయ తింటారు అని ఆయుర్వేద మందు ఇస్తూ వంకాయ నిషేధం అనేవారు. కానీ ఎవరైనా వచ్చి నాకు వంకాయ చాలా ఇష్టం అండి అంటే లేత వంకాయ తింది అంటే చూడండి అమ్మ ప్రేమ అంతా అక్కడ కనిపిస్తుంది. మజ్జిగ వేసుకుని తింటే చాలా మంచిది మనకి వంటికి. స్వామివారు ఎప్పుడూ పెరిగేసుకుని తినేవారు కాదు, స్వామివారికి మజ్జిగే. అమెరికాలో డబ్బాల మజ్జిగ కూడా కొంచెం నీళ్లు కలిపించుకునేవాళ్ళు, మజ్జిగ అన్నమే తీసుకునేవారు. అందుకని మజ్జిగ చాలా మంచిది. మజ్జిగ అన్నం తినమంటే ఎవరన్నా వచ్చి మా ఇంట్లో పెరిగే అలవాటు అండి పెరిగి అన్నమే తింది అంటే కొంచెం చిక్కగా పోసుకోకొని మజ్జిగ అంటుండేవారు. అంటే అమ్మ ప్రేమ అంటే ఎలా పోన్లే ఇది తిను ఇవాటికి. ఇలాంటివి స్వామివారు అందరికీ లైన్లో వరం చెప్పాను, మళ్ళా చెప్తాను విన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు. బాబుజీ ఎక్కడుంటే అక్కడికి జున్నులు వస్తుండే. ఇగో ఈ విపర్రాజులు బాంధవరాజులు వీళ్ళందరూ బాగా గేదెలు వీంతే అదే ఎన్నెండు పనులు నెడమరు వాళ్ళందరూ మళ్ళీ ఏదైనా ఊరు మర్చిపోతే ఏమనుకోకండి అని కూడా వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ
ఆత్మ జున్ను ఉండదు. అందుకని అన్ని పాలు ఈతే ఆ జున్నులు పట్టుకొచ్చు. పట్టుకొస్తే పాండు గారి ఇంట్లో బాబుజీ ఉండి రాగానే ఏది దాచుకుని తినే అలవాటు లేదుగా. అందుకని వెంటనే అది కుర్చేసి కూర్చోవాలి, ఓ బల్ల మీద పెట్టుకోవాలి, దాన్ని ఏది అందరికీ ఇంత చేతులు ఇలా పట్టుకోవాలి, అందరు చేతులు పడుతుంటే వేయాలి చక్కగా. అది తినడానికి కూడా ఈ చేయి ఖాళీ ఉండేది కదా, అంత పెట్టేవాళ్ళు అలా తినేవాళ్ళు. అలా తింటే సరే ఇక్కడ బాగుంది చక్కగా జున్ను తినడానికి, బాబుజీతో ఉంటే జున్ను తినొచ్చు అన్నమాట. అంతవరకు అర్థమైంది నాకు. సరే అందుకని బాబుజీ నాకు ఏంటి ఆయుర్వేదం మందు ఇవ్వడం వల్ల, ఆయుర్వేదం మందు ఇస్తూ ఉంటే పర్టికులర్గా చెప్పారు, అమ్మ జున్ను తినకూడదు, వంకాయ తినకూడదు, ఆవకాయ తినకూడదు, ఇవన్నీ చెప్పారు. చెప్తే అవన్నీ పర్వాలేదు కానీ జున్ను అంటే కొంచెం ఇష్టం. ఇప్పుడు కాదండి, అప్పుడు ఇష్టం, ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రసాదం అంటే ఇంత అంతే. అయితే మా అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళా, వెళితే ఏది ఈంతోంది అని చెప్పింది మా అమ్మ. ఏది ఈంతోంది అంటే అక్కడే మళ్ళీ జున్ను వండితే నేను తినకూడదు కదా పత్యం. అందుకని అమ్మ నువ్వు వెనకాల రా, అది ఈంతే జున్ను పట్టుకురా, నేను ముందే వెళ్ళిపోతాను అక్కడికి. అక్కడ తీసుకొచ్చిన తర్వాత బాబుజీ దగ్గర ప్రసాదం పెడతారు, అప్పుడు తినొచ్చు అనుకున్నా. వచ్చిన తర్వాత బాబుజీ అందరికీ పెడుతున్నారండి, అంతకుముందు బాబుజీ పెట్టారు, అప్పుడు కూడా ఆయుర్వేదం మంది వేసుకుంటున్నాను, అప్పుడు కూడా బాబుజీ పెట్టారు తిన్నాను. కానీ ఇప్పుడు నేను పర్టికులర్గా ఇంటి జున్ను ఆయుర్వేదం మందు ఇన్ని పెట్టుకుని సంకల్పం ఉంది కదా మనసులో, చాలా చక్కగా అందరికీ పెడుతున్నారు. నేను కూడా ఏదో దొంగ దొంగచాటు అంటారు చూడండి, లోపల భావన ఉంది కదా, కొంచెం అలాగే వెళ్తాం, దొంగ దొంగగా వెళ్తాం కదా, పాపుతూ పాపుతూ వెళ్తాం కదా, పైకి వెళ్ళకూడదంటే అలాగా వెళ్ళి మనసులో భావన ఉంది. నేను జున్ను చేయబెట్టాను, చేయవంక చూసి నా మామను చూసి, నువ్వు ఆయుర్వేదం మంది వేసుకుంటున్నావు కదా, నువ్వు తినకూడదు జున్ను, సరళి వచ్చావు కదా అని ఒక ఇంత ముక్క పెట్టేసి నువ్వు తినకూడదు జున్ను అని నిర్ణయం పెట్టేశారు. అంటే ఎక్కడ కోరిక ఉన్నదో అక్కడేముంది నిషేధం ఉంది. కోరిక లేదు అంతకు ముందు, అప్పుడు కూడా వేసుకుంటున్నా, స్వామివారే మందిస్తున్నారు, కానీ అక్కడ ప్రసాదం దగ్గర అపత్యం లేదు, అదే పద్యం లేదు. అక్కడ అంటే ఏంటి, గురువుల దగ్గర ఉంటే ఎలాంటి ఉంటుంది చూడండి, మనసు రానివ్వకూడదు, మనసు వస్తేనే అన్నిటికీ నిషేధం ఉంటూ ఉంటుంది. అందుకని మనసుని ఏంది ధనువన ధనాలు ఇచ్చేసాము అంటున్నాం కానీ దాచుకుంటున్నాం, అది ఎంత దాచుకుంటున్నామంటే 100%కి 98-99% దాచేసుకుంటున్నారు. అందుకే చిక్కే వరకు వస్తుంది, బంధన కలుగుతుంది, అక్కడ బంధన కలుగుతుంది. భగవంతుడు కూడా రూపం ధరించి ఉంటే స్వామివారు చెప్తుండేవారు, కాలిని తాడు కాలని త్రాడు. మనవన్నీ ఎటువంటి వంటి అంటే కాలని తాడు కట్టడానికి పనికొస్తుంది, బంధన కలిగిస్తుంది. కాలిన తాడు మహాత్ముల యొక్క అవతారం, మనలాగానే వస్తారు అవతారం ధరించి, మన మధ్యలోనే ఉంటూ ఉంటారు, నాకు ఇది చాలా ఇష్టమే అంటూ ఉంటారు. కానీ అది కాలిన తాడు, ఆ తాడు బంధనని ఇవ్వదు, ఇక ముడి వేయడానికి వీలు లేదు, కాబట్టి అక్కడ బంధం లేదు. కోరిక పెట్టిన వాళ్ళకి బంధం, అందుకని మనం బంధరహితం అవ్వాలంటే ఎలా ఉండాలి, మహాత్ములు చెప్పినటువంటి మాటని ఆశ్రయించాలి, అనుసరించాలి, గమ్యస్థానాన్ని చేరాలి. అటువంటి ప్రసాదాన్ని మనకి గురుదేవులు మనకి ఇక్కడ ఎన్ని రకాల మనకి ప్రసాదిస్తున్నారో, స్వీట్లు కూడా బ్రహ్మాండంగా పెడుతుంటారు. మేమందరం ఏంటంటే అక్కడికి షుగర్ కనిపించదు, ప్రసాదం కదండి అది, దేవుడు గురుదేవుడు ఎప్పుడో ఇస్తుంటారు, ఒక్కొక్కసారి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. తత్మాప్పుడు అంతా ఉండదు, తత్మాప్పుడు సత్యమే, కానీ ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు బ్రహ్మాండంగా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. అప్పుడు తినలేము మనం, అప్పుడు తినలేము. ఇదిగో సిరిపురం లక్ష్మి మనం కలిసాను నిన్ను అక్కడ, ప్రసాదరావు గారికి వాళ్ళ ఆయన గారి తిథిని లక్ష్మి దేవత చక్ర బొమ్మలు వడ్డించారు. ఎక్కడ వడ్డించిందేమో సిరిపురం లక్ష్మి అండి, తీసుకున్న ప్రసాదమేమో ప్రసాదరావు గారండి, ఊరేమో విశాఖపట్నం అండి, పాండురంగాపురము సంధ్యా వాళ్ళ ఇల్లు, సంధ్యాబాబా గారు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో చేశారు ఈ చక్కెర మందలు. ఆయన అప్పుడే బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చారు, ఎవరికి ప్రసాదరావు గారు బ్లడ్ టెస్ట్ చేయించుకొచ్చారు. గురుదేవుల దగ్గరికి వస్తూ వస్తూ దారిలో బ్లడ్ టెస్ట్ చేయించుకొచ్చారు. ఆయనకి 4+ ఉంది, అట్లా 4+ ఉంది ఆయన. అందుకని నాయనగారు వచ్చారన్నావు, సత్బ్రాహ్మణుడు వచ్చాడు భోజనం పెట్టుకో, వాళ్ళ చూస్తూ కూర్చుంటే ఎట్లా ఫీల్ అవుతుంది అంటే విస్తరం ఇచ్చారు వడ్డించారు. లాల్ గారు కూడా ఉన్నారు అక్కడ. అయితే అగురు సార్ వీళ్ళిద్దరికి బాగా ఎండి విస్తరి నిండా వడ్డించి దాంట్లో నెయ్యి కూడా పోయించు. నాకు నామక చూస్తావేంటి నెయ్యి పోయి అని పోయిస్తే ఆయన షుగరు అని ఇలా చూడడం మొదలు పెట్టారు. తెలుసులే చూసుకొచ్చావుగా తిను ఇంకేం అవ్వదు అది మొత్తం తినిపించి ఆ మామిడిపళ్ళు కూడా లేచావు బేరం కదా దాసయ్య రామయ్య కదా భలే మర్చిపోయారం కదా ఇంత బాగుంటుంది కదా అని ఇక్కడ తినిపించిన తర్వాత వారిని మళ్ళా వెళ్ళి టెస్ట్ చేయించుకురా అన్నారు. షుగర్ అనుకుంటున్నావు కదా వెళ్ళి టెస్ట్ చేయించుకురా అంటే మళ్ళీ అక్కడ ఏముంది లేదు అంత నిల్ తగ్గిపోయింది. ఎవరిదయ్యా ఎవరి అనుగ్రహం గురుదేవులు. అందుకని అక్కడ పదార్థ దృష్టి లేకుండా ప్రసాద దృష్టి మనస్సుంది అక్కడ మనస్సు చేస్తుంది. కాబట్టి మనస్సుని లేకుండా గనక మనం అక్కడ ఏది అన్ని సేవల్లో పాల్గొన్నాం అనుకోండి అది మాధుర్యాన్ని అటువంటి మాధుర్యాన్ని మనకి పంచిపెట్టడం కోసమే గురుదేవులు ఆ పాద సన్నిధిలో మనకి ఇది ఇలాంటి అవకాశాలన్నీ ఇస్తున్నారు. కాబట్టి గురుదేవుల అనుగ్రహం మన పైన ఎప్పుడూ వర్షిస్తూ ఉంటుంది. వారి యొక్క అందరికీ కూడా అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఐరారోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ హరే ఓ.